ఉపయోగించినట్లు ఆత్మజ్ఞానం అనే లక్ష్యం కోసం ఈ శరీరం అనే ఉపాధిని వినియోగించాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సమ్యాతి నవాని దేహి. దేహాత్మ భ్రాంతి లేనివాడు దేహంలో ఉండాలని కానీ దేహంలో నుంచి బయటపడాలని కానీ ప్రయత్నించడు. తన ధర్మం చేస్తూ సమయం వచ్చినప్పుడు అది వెళ్ళిపోయినా లేదా తనతో ఉన్న వాళ్ళ దేహాలు మారిపోయినా బాధపడడు. మనం బట్టలు మార్చినట్టు శరీరం మానుస్తాడు జ్ఞాని. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి బట్టలు విప్పడానికి బాగా ఏడుస్తారు. అలాగే ఈ పెద్ద పిల్లలంతా అంటే మనమంతా ప్రకృతి అరే తల్లి ఈ బట్ట మాసిపోయింది వేరే తీస్తాను అంటే అలాగే ఏడుస్తాం. దేహాత్మ తాదాత్మ్యం కాకుండా అవినాశి అయిన ఆత్మతో తాదాత్మ్యత పెట్టుకో. అంటే డ్రెస్ వేసుకో కానీ డ్రెస్ నేను అనుకోకు. మహావతార్ బాబాజీ, దదీచి ఇలాంటి జ్ఞానులు దేహాన్ని శాశ్వతంగా ఉంచుకున్న వారైనా లేకపోతే దేహాన్ని లోకోపకారం కోసం ఇచ్చిన వారైనా దేహం నేను కాదు అనే విషయం గ్రహించారు. శరీరంలో దాన్ని నడిపించే వాణ్ణి నేను అని తెలుసుకుంటే అదే మోక్షం. నయనం చిందంతి శస్త్రాణి నయనం దాతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. 23, 24, 25 శ్లోకాలు ఒక గుట్టి శ్లోకాలు. ఆత్మలక్షణాలు చెప్తూ నువ్వు సనాతనుడివి, అచలుడివి, స్థాణువి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కళ్యాణదాసు కదా, అలాగే భాగవతం ఉదాహరణగా చెప్పారు. ఇక్కడ భాగవతం వినే ముందు తక్షకుడు నన్ను కాటు వేస్తాడు అన్న పరీక్షిత్ మహారాజు విన్న తర్వాత నేను అమృతమయుడైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని దేహాన్ని నుంచి డిటాచ్ అయ్యి ఈ దేహం తగలబడుతుంటే నేను చూస్తున్నాను అన్నాడు. ఇది భాగవత ఫలశ్రుతి. దేహాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా భావించి ఎవడు తన ధర్మాన్ని తన తత్వాన్ని గ్రహిస్తాడో వాడు శాశ్వతత్వాన్ని పొందగలడు. ఆత్మ ఆకాశం వంటిది. ఆకాశం సర్వవ్యాపకమై అన్నింటికీ అవకాశము ఆశ్రయము అయి వాటితో సంఘం లేకుండా ఎలా ఉందో అలాగే ఈ ఆత్మ అన్ని శరీరాల్లో ఉన్న వాటికి అంటుకోకుండా సర్వవ్యాపకమై ఉంది. అయితే ఆత్మ ఆకాశం కంటే సుసూక్ష్మం. ముందు కృష్ణ పరమాత్మ నువ్వు చేసేది అనారోజిష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అని చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పిందంతా అనారోజిష్టంకి వివరణ. ఇక బుద్ధే లేని భక్తు భౌతికవాదులు ప్రత్యక్ష ప్రమాణం తప్ప ఇతర ప్రమాణం అంగీకరించిన వారి దగ్గరికి వచ్చినా సరే పుట్టిపోయే దేహం కోసం ఎందుకయ్యా ఏడవడం? ఇక్కడ రెండు దోషాలు ఉన్నాయి, అసంభావన, విపరీత భావన అని. ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోలేకపోవడం ఒక దోషం అయితే దాన్ని మరోలా అనుకోవడం ఇంకొక దోషం. స్వరూప జ్ఞానంతో ఈ దోషాలు పోతాయి. కర్మ సిద్ధాంతం అకర్మ్యతని ప్రేరేపించదు, స్వధర్మాన్ని ఆచరించమని ప్రేరేపిస్తుంది. చేసింది అనుభవించాలి. నీ స్వధర్మం నీకు ఇవ్వబడి ఉంది, అది అసంగుడవై ఆచరించు. సారాంశం ఏమిటంటే సర్వవ్యాపకమైన ఆత్మని అదే నువ్వు అని తెలుసుకో, నీకు శాంతి లభిస్తుంది. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి వీణా గారు. సో ఫస్ట్ అర్జున విషాద యోగం అయ్యాక అర్జునుడు అశ్రుపూరితమైన వదనంతో శ్రీకృష్ణుడు అడిగినప్పుడు ఇక్కడ మొదలవుతుంది. సంజయుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడి యొక్క బాధను పోగొట్టడానికి అన్న దాంతో మొదలవుతుంది. చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు సెకండ్ సన్యాసమ్మ గారు, ఆవిడ ఈ గీతా మహాయజ్ఞానికి టీచరు. లాస్ట్ ఇయర్ వాళ్ళ పిల్లలిద్దరికి గోల్డ్ మెడల్ వచ్చింది గీత చదివినందుకు. సో ఆవిడ కూడా ఇప్పుడు టీచరు. సో ఆవిడ చెప్పబోతున్నారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సన్యాసమ్మ గారు, ఓవర్ టు యు.
నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. అర్జునుడిని స్వధర్మంలో నిలపడానికి భగవానుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అయ్యా, భూతాని అనగా ప్రాణులు, అవ్యక్త దీని యొక్క ఆది అవ్యక్తం, వ్యక్త మధ్యాని మధ్యం వ్యక్తం, తరువాత మళ్ళీ అవ్యక్త నిధనాని అంటే అంతం కూడా అవ్యక్తం. మరి తత్రకా పరిదేవన, ఆది అంతములు ఎందు లేనిది, మధ్యలో ఉన్నది అనుకోవడం భ్రమని, ఆది అంతములు ఎందు ఏది ఉందో అదే శాశ్వతం. ఆద్యంతములు తెలియనిది దేహమునకు కాబట్టి దీనికి శాశ్వతత్వం లేదు. జన్మ పరంపరలకు వెళితే ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవును ఈ జీవుడు, ఎవరికి కొడుకు కాడు ఈ జీవుడు, వెనుకటికి ఎందరికి తోబుట్టుడు ఈ జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖం ఎందరికి కావింపడి జీవుడు. ఇప్పటికీ ఈ అవస్థ, అంతేకాని ఇదే శాశ్వత అవస్థ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి వ్యక్తి ఉపాధికి సంబంధించినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ తన యొక్క అసలు స్థితిని మర్చిపోకుండా శాశ్వత స్థితిని తెలుసుకోవాలి. నువ్వే ఆత్మవి, నువ్వు స్థానువువి, నువ్వు సర్వగతుడివి అనుకుంటే ఎంత ఆశ్చర్యం కదా. అదే తర్వాత శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తారన్నమాట. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఒకడేమో ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యంగా చూస్తాడు. వేరొకడు ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యంగా చెప్తాడు. ఇంకొకడేమో ఆశ్చర్యంగా వింటాడు. కానీ ఏనం శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్, దీని గురించి తెలుసుకున్నవాడు మాత్రం కాదు. ఆశ్చర్యం అంటే ఏంటి? అందుబాటులో లేనిది మనకు అందనిది అయితే అద్భుతం. ఎవడో గాల్లో నుంచి వస్తువును సృష్టించాడు అనుకుందాం, అది మనకు ఆశ్చర్యం. ఎందుకు? అది మనం చేయలేము కాబట్టి. అలాగే ఆత్మ గురించి మనం తెలుసుకోవటం ఆశ్చర్యం, ఎందుకంటే దాన్ని ఇంద్రియాలతో తెలుసుకోలేము కాబట్టి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకునే ఆత్మ, తెలుసుకోబడే ఆత్మ, తెలుసుకోవాలని ప్రయత్నించే దేహి వేరుగా లేరు కదా, కాబట్టి అది ఆశ్చర్యం. శంకర భగవత్పాదులు దీని గురించి ఇలా చెప్తారన్నమాట. ఆత్మ గురించి కబుర్లు చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వినేవాళ్ళు దొరుకుతారేమో కానీ ఆత్మజ్ఞాని అంత తేలికగా దొరకడు. ఇదే మాట ఇంకో చోట గురువుగారు ఇలా చెప్తారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి తమహాత్మాసు దుర్లభ. ఎన్ని జన్మ పరంపరల తర్వాత, ఎన్నో జన్మ పరంపరల తర్వాత జ్ఞాని నన్ను తెలుసుకుంటాడు. అలాంటి ఆత్మజ్ఞాని దొరకడం అతి దుర్లభం. ఎంత దుర్లభమో ఇక్కడే మళ్ళీ గురుగారు ఇంకో చోట చెప్తారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేలాది మనుషులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. ఆత్మజ్ఞానం అంత తేలిక కాదు. దానికి ఉదాహరణగా ఒకసారి పార్వతీదేవి శివుని కోసం ఘోరమైన తపస్సు చేయగా ఋషులు వచ్చి, అమ్మా ఒక సందేహం, మీరిద్దరూ వేరు కాదు అని మాకు తెలుసు, అయినా ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు అని అడగగా అమ్మ అంటుందట, శివుడు లాంటి వస్తువుని అంత తేలికగా పొందకూడదు, పొందలేరు అని చెప్పడానికే ఇలా చేస్తున్నాను అని అందట. ఈ జీవితంలో ఉండి ఈ జీవితంలో పోయే ఆరోగ్యం కోసమే అవస్థలు పడాల్సి వస్తుంది, మరి శాశ్వతమైన పరంపద ప్రాప్తి కోసం ఎంత తపించాలి, ఎంత ఏడవాలి అని గురువుగారు చెప్పారు. భగవంతుడు అత్యంత కష్టసాధ్యమైన వస్తువు అయినప్పటికీ అత్యంత సులభుడు కూడా అతనే అనే విషయం విష్ణు సహస్రనామం ఇలా చెప్తోంది. సులభ సువ్రత సిద్ధ చతుర్జిత్ శత్రుతాపన అంటూనే దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ, సులభుడు ఆయనే, అత్యంత దుర్లభుడు కూడా ఆయనే. బహిరంగ రహస్యాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కొన్నిటిని. తిల తైలవత్ దారు వన్హివత్, అంటే తిలల్లో తైలం వలే, దారులో అగ్ని వలే, పాలల్లో వెన్నవలే. ఇదిగో ఇంత స్పష్టంగా చెప్పబడుతూ ఎంతో ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నా మనం పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం కదా, అంతకంటే ఆశ్చర్యం ఏముంది. కాబట్టి ఆత్మజ్ఞానం సంపాదించడమే ఉత్తమ లక్ష్యం అని, దానిని మనకు అనుగ్రహించమని, ఆశ్చర్యాలకే ఆశ్చర్యమైన పరమాత్మను అనుగ్రహించమని మనం వేడుకుందాం. ఒక భగవాన్ రమణ మహర్షిలా, శ్రీరామకృష్ణ పరమహంసలా, జగద్గురు ఆదిశంకరులా అవ్వాలని అనుకోవాలని గురువుగారు ఇక్కడ సూచించారు. తర్వాత శ్లోకానికి వెళ్తే, దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి అనేవాడు నిత్యుడు మరియు అవధ్యుడు, కాబట్టి నీవు జీవుడి గురించి ఏడవడానికి తగిన వాడివి కాదు. అయినా స్వధర్మమపి చావేక్ష నవికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మం అని ఆలోచించినా నీవు యుద్ధం నుండి కదలరాదు. క్షత్రియులకు ధర్మమునకై చేసే యుద్ధం కంటే శ్రేయస్సు లేదు కదా. యచ్చేయస్యా నిశ్చితం బ్రూహితన్మే అని అడిగావు కదా, ధర్మ యుద్ధం చేయడం అనే ధర్మం కంటే శ్రేయస్సు లేదు. శ్రేయస్సు అనగా సద్గతి హేతువైనది. శాంతి చాలా గొప్పది, దయామయం, అంతటా ఒకటే బ్రహ్మం, చంపేదేమున్నది చచ్చేదేమున్నది కనుక చంపను అని వినడానికి ప్రియంగా ఉండవచ్చు, కానీ అది శ్రేయస్సు కాదు. అంతటా ఒకటే బ్రహ్మం, చంపేవాడు లేడు చచ్చేవాడు లేడు, కాబట్టి చంపు, నీ స్వధర్మం నువ్వు చెయ్యి. ధర్మం అనేది సాపేక్షం, రిలేటివ్. క్షతాత్ ఇది త్రాయతే ఇది క్షత్రియ క్షతాత్ క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ అంటే సమాజానికి దెబ్బ తగలకుండా కాపాడే రక్షణ స్థానంలో ఉన్నవాడికి వేదాంతం బోధించడం కంటే పాపం ఇంకొకటి లేదు. బోద్ధల్లో యుద్ధం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి అందరినీ క్షమించి వదిలే అంటే ఎంత పాపమో. అది వేదాంతం ఎక్కడ ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోవాలి అని మన గురువు గారు చెప్పారు. కాబట్టి ఉత్తిష్ట భరత, యుద్ధం చేయి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. రాజుకి ఏదయ్యా సంతోషం అంటే ధర్మం రక్షించడానికి యుద్ధం చేయటం అనే గొప్ప అవకాశం కలగడం. అది ఒక యోగం. పైగా అది అతని స్వధర్మం. ఉత్తమమైన స్వర్గం లభించాలన్నా యజ్ఞాలో యాగాలో తపస్సు చెయ్యాలి. కానీ నీకు ఎదుర్చ్ఛయా చోపపన్నం ఏమాత్రం ప్రయాస లేకుండా యుద్ధం చేయడం అనే యజ్ఞం దొరికిందయ్యా. పైగా స్వర్గద్వారమపావృతం, స్వర్గద్వారం తెరిచే ధర్మం. సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ధన్యులైన క్షత్రువులకి దొరుకుతుందయ్యా ఇలాంటి యుద్ధం. నువ్వు చూస్తున్న భీష్ముని వారు ఎందరితో యుద్ధం చేయలేదు, గురువైన పరశురాముడితోనే యుద్ధం చేశాడు కదా. మరి నీ తెలివితేటలు భీష్ముల వారికి లేవా? అయినా యుద్ధోన్మాదం, ఆయన యుద్ధోన్మాదంతో చేయలేదే, ధర్మ్యాద్ది యుద్ధ శ్రేయోన్యత్ అనే దాని అనే బుద్ధితో చేసి సామ్రాజ్యాన్ని విస్తరించారే, మరి నేను యుద్ధం చేయలేదా? యుద్ధం చేయి అంటూ నువ్వు చెప్ప ఇప్పుడు చెప్తున్నాను, అంతకుముందు నువ్వు చెప్పావే, అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అయ్యో మనం పెద్ద పాపం చేయడానికి సిద్ధపడిపోయాము అని అంటున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. హత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నువ్వు యుద్ధం చెయ్యకపోతే సద్గతి మాట ప్రక్కన పెట్టు, పాపం పూర్తి పాపాన్ని పొంది ఉన్నగతి కూడా పోయి దుర్గతి పాలవుతావు. కాబట్టి యుద్ధం చెయ్యి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తిని అందరూ చెప్పుకుంటారు. గౌరవం కలవాడికి అపకీర్తి మరణం కన్నా దారుణమైనది. కాబట్టి యుద్ధం చెయ్యి. ఫస్టి
చాలా బాగా చెప్పారండి. సో ఇప్పుడు మనం అసలు సబ్జెక్టు, మనం ఈ వారం ఈ నెలలో వింటున్న సబ్జెక్ట్లో వెళ్తున్నాము, అది గణపతి వైభవం. ప్రతిరోజు ఏది మొదలెట్టాలన్నా ఫస్ట్ మనం చదివే పద్యం, చిన్నపిల్లల గురించి నేర్పించే పద్యం శుక్లాం భరధరం విష్ణు. ఈవెన్ నిత్య దేవతాసన కూడా ఫస్ట్ మన సంకల్పం శుక్లాం భరధరం విష్ణు చెప్పందే చెప్పుకోలేము. అసలు రూపం లేని భగవంతుడు పశువు ముద్దతో చేసి పెడతాం గణపతి కింద. అలాంటి దేవుడు ఆయన యొక్క వైభవం గురించి గురువుగారు ఎలా చెప్పారంటే, గణపతి వైభవం ఎలాంటిది అంటే అంతరాయ తిమిలోక శాంతయే శాంత పావన మచించ వైభవం అని. అచించ వైభవం అంటే మన చింతకి అందనంత వైభవం, అదే ఆ గణపతి యొక్క వైభవం. ఎంత చింతించినా ఇంకా ఎంతో మిగిలి ఉన్నది, అది గణపతి యొక్క వైభవం, ఆయన యొక్క ప్రత్యేకత. అలాంటి గణపతి వైభవం గురించి ఈరోజు మనం మన మురళిలో వినబోతున్నాం. ముందుగా దీన్ని రాజేశ్వరి గారు ప్రారంభించబోతున్నారు.
శ్రీ గురుభ్యో నమః. సో ఇవాళ గణపతి వైభవం గురించి మొదలు పెడుతూ ఫస్ట్ గురువుగారు గురువుల నుంచి మొదలు పెడుతూ వైవిశ్యమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆశంకరాచార్య వారి రూపంలో వచ్చి మనకి షణ్మతాలు ఏర్పాటు చేశారు. ఈ షణ్మతాల్లోనూ మనది ఈ గాణాపత్యం. ఈ గాణాపత్యంలో మనకి గణపతి వస్తారని చెప్పి మనకి ఫస్ట్ ఈ షణ్మతాలను ఇచ్చిన వారు వ్యాసుల వారు. వ్యాసుల నుంచి మనకి శంకరాచార్యుల వారు మనకి దీన్ని వ్యాప్తి చేశారు, శంకరాచార్యుల వారు వ్యాప్తం చేశారని చెప్పారు. ఆ తర్వాత గురువులు లో మనకి ఫస్ట్ గణపతిని గురించి మనం ఎప్పుడు చదువుకున్నా కూడా ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి, ముద్గల మహర్షి, తర్వాత ఏమో భృషుండి మహర్షి, తర్వాత ఏమో గుస్తమధుడు అని ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి మనం అని చెప్పారు. ఆరు సంప్రదాయాల్లోనూ మనం మొట్టమొదట ఈ అన్ని సంప్రదాయాల్లో అయినా కూడా ప్రతి దానికి మనకి గురువు గణపతే. అలాగే ఈ గణపతిలో పంచాయతనంలో మనం తీసుకోవడం మనం నిత్య పూజల్లో పంచాయతనం చాలా ముఖ్యం. అందులో గాణపత్యంలో మనం గణపతిని అధిపతిగా తీసుకుంటామని చెప్పారు. అలాగే ప్రపంచం అంతా కూడా పంచభూతాల్లో ఉంటుంది. ఈ పరమేశ్వర స్వరూపమే మనకి భగవంతుడు ఈ పంచభూతాల్లోనూ ఉంటాడు అని ఎరుగుతూ మనం ఉపాసిస్తూ ఉండాలని చెప్పారు. తర్వాత ఏమో గణపతి యొక్క తత్వం ఏంటంటే భూమి యందు ఉన్న ఈశ్వర చైతన్యమే గణపతి. ఈ విందులో గణపతి విజ్ఞానాన్ని మనకి అష్టాదశ పురాణాల్లో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణాల్లోనూ ఉంది, ఆయన యొక్క వైభవాల్ని లీలల్ని శివపురాణాల్లోనూ బ్రహ్మ పురాణాల్లోనూ కూడా ఆయన గురించి మనకి గణపతి గురించి ఉంది. బ్రహ్మదేవుడు గణేష్ పురాణంలో వ్యాసుడు రచించిన ఉప పురాణం గణేష్ పురాణం, ఇందులోనే మళ్ళీ బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి గణపతి యొక్క మహామంత్రాన్ని ఉపదేశించారని చెప్పారు. గణపతి అంటేనే అన్ని ఇందాక శాంతి గారు చెప్పినట్టు అన్ని అవరోధాలను పోగొట్టేవాడు, ఏ చింతలు పోగొట్టేవాడు. ఎప్పుడైతే మనకి అవరోధాలు పోయాయో మనకి సిద్ధి సాధ్యం అవుతుంది కదా అని చెప్పారు గురుగారు. అలాగే గణేష్ కర్ణం స్కాంద పురాణాల్లో కూడా వ్యాసుడు ఆయన యొక్క గణపతి యొక్క మంత్ర అవతారం రహస్యాలు చెప్పారు. అలాగే గురుగారు గణపతి గురించి చెప్తూ, గణపతి అంటే చాలా మామూలు, ఏముంది మనం ఆ రోజు పూజ చేసేసి ఉండాలు పెట్టేస్తాం అనుకుంటాము, కానీ అసలు గణపతి అంటేనే ఏంటి, అసలు ఆయన ఒక్కడిని ఉపాసిస్తే ఎంత ఎలా జీవితం బాగుంటుందో ఇది నాకు తెలిపిన వారు మా గురువులు అయినప్పటికీ కూడా నాకు మొట్టమొదటి మా తండ్రి గారే అని చెప్పారు. అలాగా వరుసగా తీసుకొస్తూ మనకి ఆగమ శాస్త్రాల్లో గణపతి రూపాలు అనేకమైన ఉంటూ ఉన్నాయి. అలాగే ముద్గల పురాణంలో కూడా ముద్గల మహర్షి చాలా వరకు రచించారు. క్షేత్రాల గురించి తీసుకుని వస్తూ ఆయనవెల్లి బిక్కువోలు మా గాణాపత్యం సుష్టంగా ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల గురించి కనుక మనం చెప్తే మహారాష్ట్ర స్టేట్ గార్డ్ అని అంటారు, ఆయన యొక్క చాలా బాగా జరుగుతుంది గణపతి యొక్క ఉపాసన అక్కడ. అలాగే కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఇడగుంజి అని గణపతి ఆలయం ఉంది, అక్కడ కూడా షణ్మతాలు బాగా వ్యాప్తి చెందిన దాంట్లో ఈయన మన గణపతిని బాగా ఉపాసించే రాష్ట్రాలు అదొకటి అని చెప్పారు. అలాగే నారద రచించిన నాలుగు రాశాడు సంకర్షనాశక గణపతి, అది ఇడుగుంజిలోనే జరిగింది ఆయన రాయడం, ఎందుకంటే నారదులు అక్కడే ఉపాసన చేసి గణపతిని ప్రత్యక్షం చేసుకున్నారని చెప్పారు. అలాగే గోకర్ణంలో కూడా రావణాసురుడు ఒక మొట్టికాయ పెట్టినటువంటి వినాయకుడు ఉన్నారు అక్కడ కూడా ఆయన చూస్తే చాలా ముద్దుగా ఉంటాడు స్వామి అని. సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆది గణపతి క్షేత్రం అది ముంబైలో ఉంది, దానికే ఆయన ఏం చెప్పారంటే శ్రీ మయూరేశాయ అని ఒక మయూరేశ క్షేత్రం అని ఇప్పుడు దానికి పెద్ద పేరు. దానికి గురుగారు మంచి శ్లోకాన్ని చెప్పారు ఇక్కడ, శ్రీ బ్రాహ్మణాస్పతే స్వానందేశాయ మయూరేశాయ గణేశాయ నమః అని. ఇది చాలా సిద్ధిక్షేత్రం, ఇక్కడ ఏం చేసినా ఏ సాధన చేసినా ఇక్కడ సిద్ధి పొందుతుందని చెప్పారు. శ్రీ గురుభ్యో నమః.
థ్యాంక్ యూ అండి. మరొక మారు ఆ మంత్రం చదువుకుందాం. శ్రీ బ్రహ్మణస్పతయే స్వానంద దేశాయ మయూరేశాయ గణేశాయ నమః. ఇప్పుడు గణపతి తత్వం గురించి ఇందాక రాజేశ్వర గారు చెప్పినట్టు ఇద్దరు మహర్షుల గురించి మనం తెలుసుకోవాలి, ముద్గల మహర్షి, గుత్సవ మహర్షి. అండ్ ఇందులో మరియు వక్రతుండం అవతారం గురించి అండ్ గణపతి యొక్క ఓంకార స్వరూపం మనకి ఇప్పుడు శారదామణి గారు వివరించబోతున్నారు.
శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం. గణపతి పీఠ గణపతిని గురించి ముందు గురుగారు ఇద్దరు మహర్షుల గురించి వివరించారు, ముందుగా భక్తుల గురించి వివరించారు. ఎందుకంటే భక్తులు ఉన్న చోటే భగవంతుడు కూడా ఉంటారని గురుగారు ముందుగా ఇద్దరు మహర్షుల గురించి ప్రస్తావించారు. వారిలో ముందుగా ముద్గల మహర్షి, గృహసమధుడు మహర్షి. ముద్గల మహర్షి గురించి వివరిస్తూ, ముద్గల మహర్షి అంగీరస మహర్షి శుద్ధదేవి యొక్క కుమారులని వివరించి, ముద్గల అనగా జ్ఞాన స్వరూపం అని, జ్ఞాన ఆయుధం అని, ఆయుధము జ్ఞానానికి సంకేతం అని వివరించారు. ఈ ముద్గల మహర్షి గురించి అనేక ముద్గల పురాణము ఉంది అని కూడా వివరించారు. తర్వాత మయూర క్షేత్రం, మయూర క్షేత్రంలో, మయూరేశ్వర క్షేత్రంలో మయూరేశ్వరుడు మయూరేశ్వర అనే సుశీల గారి కుమారులైన కుమారులుగా తపస్సు చేయగా కుమారులుగా గణేశుడు అనే ముద్గల మహర్షి అవతారంగా జన్మించారని, గణేశుడు అనే పేరు పెట్టారు అని గురువుగారు చెప్పారు. ఆ గణేష్ యోగి గారు శృంగేరిలో దీక్ష తీసుకున్నారని వివరించారు. ఆ గణేష్ యోగి గారు ముద్గల పురాణం గురించి కాశీక్షేత్రంలో వెతుకుతుండగా వినాయకుడిని మహిమ వివరిస్తూ వినాయకుడి మహిమ వివరిస్తూ తేజోరూపమైన ఒక బ్రాహ్మణుడు ప్రత్యక్షమయ్యి ముద్దల పురాణాన్ని గణేష్ యోగి గారికి ఇచ్చారు అని వివరించారు. గణేష శృంగేరి పీఠాధిపతు పూర్వ పీఠాధిపతులు గణేష దుష్ట శక్తులను దూరం చేయడం కోసమని ఒక స్తంభం మీద పసుపుతో గణేష మూర్తిని దిద్దగా అదే స్తంభ గణపతిగా ప్రసిద్ధి చెంది నేటికి పూజలు అందుకుంటుంది అని గణేష మూర్తుల గురించి వివరిస్తూ చెప్పారు. అందులో ఆ స్తంభ గణపతిగా అది ప్రఖ్యాత గాంచి ఇప్పటికీ శృంగేరిలో పూజలు అందుకుంటుంది. అది ఆ స్తంభ గణపతియే కాక మరికొన్ని క్షేత్రాల గురించి వివరిస్తూ అష్టగణపతులు పూణే దగ్గర ఉన్న అష్టగణపతుల గురించి కూడా గురువు గారు వివరించారు. ఇలా అనేక రూపాలుగా వినాయకుడిని పూజించి మనకి అనేక క్షేత్రాలు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళల్లో ఉన్న క్షేత్రాల గురించి వివరిస్తూ అసలు వినాయకుడిని ప్రథమ స్వరూపాన్ని గురించి వివరిస్తూ ప్రథమ స్వరూపం ఏంటి, అది ఎలా ఆవిర్భవించింది, మొట్టమొదటగా ఎలా వచ్చింది అనే ప్రస్తావన తీసుకొస్తూ బ్రహ్మదేవుడు పరమాత్మను తపస్సు చేయడంగా వివరించారు. తపస్సు చేయగా బ్రహ్మదేవుడు విఘ్నాలన్నీ సృష్టిని చేయడం కోసం విఘ్నాలన్నీ పోగొట్టుకోనడం కోసమని తపస్సు చేయడం కోసము ఎలా అని ఆలోచించగా పరమాత్మని స్తుతించగా ఓంకారంతో పరమాత్మని స్తుతించగా జపించగా అందులో మన రెండు మంగళవాచకాలు వచ్చాయి అని చెప్పారు. ఆ మంగళవాచకాల్లో ఓం మరియు అధహ. ఓం అనగా ప్రథమ శబ్దంగా, అధహ అంటే ఆ తర్వాత అని అర్థము వచ్చిన అని ఆ తర్వాత అని అర్థంగా చెప్పారు. ఓం ఓంకార రూపమే వినాయకుడుగా, వినాయకుడే వేద స్వరూపముగా వివరించారు. ఆ బ్రహ్మదేవుడు పరమాత్మను ఓంకారంగా జపిస్తున్నప్పుడు ఎదురుగా ఒక తేజో రూపము కనిపించింది. ఆ తేజో రూపము నుండి ఓంకారం వినిపించింది. అప్పుడు తనలోని ఓంకారము ఎదురుగా ఉన్న ఓంకారము ప్రత్యక్షమైందని ఓంకారం ప్రత్యక్షమైందని బ్రహ్మదేవుడు చూశారు. ఆ ఓంకార రూపం ఎలా ఉంది అంటే ఏనుగు ముఖంతో శశివర్ణంతో చతుర్భుజంగా దర్శనమిచ్చారు బ్రహ్మదేవుడికి. అదే విఘ్నేశ్వరుడిగా దర్శనమిచ్చారు, అదే గణేష తత్వంగా వివరించారు. ఆ గణేష తత్వంలో అదే ప్రథమ స్వరూపంగా చూపించారు. ఆ ఏనుగు ముఖము ఎందుకు ఉన్నది గొప్పతనాన్ని వివరిస్తూ ఏనుగు ముఖం ప్రసన్నత ఆనందాన్ని కలిగించేదిగా వివరించారు. ఆనందంగా వివరించారు. దీనికి ఏంటంటే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటే వినాయకుడిని ప్రప్రథమ రూపము శశివర్ణము చతుర్భుజముగా చూపించారు అన్నమాట. అనేక వర్ణములతో వినాయకుడిని పూజించవచ్చు కానీ అందులో ప్రప్రథమంగా శశివర్ణంగా వివరించారు అన్నమాట. ఆ తర్వాత అదే శుక్లాం భరధరం విష్ణుం సర్వ విఘ్నాలను పోగొట్టే శశివర్ణం చతుర్భుజంగా వివరించారు. తర్వాత ప్రప్రథమంగా మొదటి నామము చెప్పినది శ్రీ వక్రతుండాయ నమః. వక్రతుండాయ నమకి గురువు గారు మూడు అర్థాలు చెప్పారు. ఒకటి ఓంకార రూపమే వక్రతుండాయగా, వక్రాలు అనగా అజ్ఞానము అడ్డులు ప్రతిబంధకాలుగా చెప్పబడ్డాయి. ఆ వక్రాలను తొలగించడం కోసము అజ్ఞాన అడ్డులను తొలగించడం కోసము వక్రతుండాయ నమ అని వినాయకునికి మొదటి నామముగా చెప్పడనిది. వక్రాలు అంటే మోక్షానికి అడ్డుగా ఉన్న అజ్ఞానమని, ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రతిబంధకాలని తొలగించడానికి మనకి మోక్షాన్ని ఇవ్వటానికి వక్రాలను తిన్నగా అంటే వక్రాలను అంటే అడ్డంగా చూడకుండా అన్నిటినీ జ్ఞానంతో తత్వదృష్టితో చూసి మనము మోక్షాన్ని చూడటానికి వక్రతుండాయ నమః అనేసి అర్థం చెప్పారు అన్నమాట గురువు గారు. ఓ శ్రీ ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గురువు గారు వివరించారు. స్వస్తి.
శారదామణి గారు చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ టైం మాట్లాడారు మీరు, చాలా చాలా బాగా చెప్పారు. ఇంకొకసారి ఆ గురువు గారి వక్రతుండ మంత్రాన్ని స్మరించుకుందాం. శ్రీ వక్రతుండాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాయ సమప్రభ. ఓంకార రూపంలో వినాయకుణ్ణి దర్శించి చేశారు మనకి శారదామణి గారు. ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితుల గురించి, వారు రచించిన కీర్తనల ప్రభావం గురించి, గణపతి జప మహిమ గురించి రఘు చిట్టా గారు మనకి చెప్పబోతున్నారు.
శ్రీమాత్రే నమః. శ్రీ స్వానందేశాయ బ్రహ్మణస్పతయే మయూరేశాయ గణేశాయ నమః. ముత్తుస్వామి దీక్షితులు సంగీతమూర్తి త్రయంలో ఒకరు. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామశాస్త్రి గారి ముగ్గురు తిరువారూరు అనే ఊర్లోనే పుట్టారు. గణపతి స్వరూపాన్ని ఎక్కువగా ఆవిష్కరించిన మహానుభావుల్లో ముత్తుస్వామి దీక్షితులు ఒకరు. ఆయన ఉపాసకుడు, మంత్రసిద్ధుడు. చిదంబరనాథుడు అనే సిద్ధుడి దగ్గర శ్రీవిద్య తీసుకుని తమిళనాడులో మనాలి అనే ఊర్లో సాధన చేసి ఆ యోగితో కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉపాసన కొనసాగించారు. ఒకరోజు అమ్మవారిని ప్రార్థన చేసి గంగలో మునగగానే చేతికి ఒక వీణ తగిలిందట. దానికి యాళీ ముఖం ప్రత్యేకంగా పైకి ఉంది. అమ్మవారి ప్రసాదమైన ఆ వీణ మీద దేవనాగరి లిపిలో రామ అని మాట కూడా రాసిందట. తరువాత తిరుత్తణిలో సుబ్రహ్మణ్యుడు ఆయన్ని ఆశీర్వదించి నోట్లో కలకండ పెట్టి అప్పటి నుంచి ఆయన ప్రతి కీర్తనను గురుగుహ అనే ముద్రతో రాశారు. ఈ ముత్తుస్వామి దీక్షితులు రాసిన మరొక గణపతి కీర్తన వాతాపి గణపతి. వాతాపి గణపతి ఒక క్షేత్రంలో ఉన్న స్వామివారి పేరు. ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో బద్వేల్ అనే ప్రాంతంలో ఈ వాతాపి గణపతి ఆలయం ఉందని చెప్పారు. ఈ స్వామిని మొదట కోల్చుకున్న మహర్షి అగస్త్యుడు. ఆ కీర్తనలో పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం అని వస్తుంది. తర్వాత కీర్తనలో త్రికోణ మధ్యగతం, దీన్ని గణపతి యంత్ర రహస్యం అని చెప్పారు. గణపతికి 4 ఆవరణలు ఉంటాయి. ఇందులో గణపతి త్రికోణ మధ్యంలో ఉంటాడు. అక్కడ వాతాపి గణపతి చెరుకు విల్లు, పాశము, బీజములు కలిగిన దానిమ పండు పట్టుకుని ఉంటాడట. తర్వాత కీర్తనలో హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంభం అని వస్తుంది. ఈ కీర్తనని హంసధ్వని రాగంలో స్వరపరిచారు. దీక్షితుల గారు నాన్నగారు కనిపెట్టిన రాగం హంసధ్వని అని చెప్పారు గురుగారు. వాతాపకి మూలాధారానికి కూడా సంబంధం ఉంది. గణపతి మూలాధారానికి అధిదేవత, ఆది మూలాధారం, కనుకనే ఆదిగా గణపతిని పూజించాలని యోగం కూడా చెబుతున్నది. అలాగే అన్నిటికీ ఆది సారం ఓంకారం, కనుక ఓంకార స్వరూపుడు గణపతి. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, భూమి, దివి, అంతరిక్షం అని 3 భాగాలు ఉన్నాయి. భూమి సారం అగ్ని, అంతరిక్ష సారం వాయువు, దివి సారం సూర్యుడు. వీటికి మళ్ళీ 3 సారాలు వచ్చాయి. అవి రుక్కులు, యజస్సులు, సామములు. ఈ 3 మళ్ళీ సారమే ఆకారం, ఉకారం, మకారం. ఇవన్నీ కలిస్తే ఓంకారం. ఇలాంటి దివ్యమైన ప్రణవం మంత్రానికి ముందు ఉండాలి. మంత్రాలు ఎన్ని ఉన్నా ఓంకారం ఒకటే. వేదంలోని 7 మహామంత్రములు గణములు అయితే వీటికి పతి ఓంకారం. ఇదే గణపతి. తర్వాత మళ్ళీ కీర్తనలోకి వస్తే, కీర్తనలో మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం అన్న దానిపై గురుగారు చాలా విస్తారంగా భాష్య చెప్పారు. పరా, పశ్యంతి, మధ్యమ గురించి చెప్తూ, మనం మాట్లాడాలంటే చైతన్యం మూలం. మాట్లాడాలి అనే స్పందన మనకి కలగగానే సహస్రారం దగ్గర ఉన్న ఈశ్వర చైతన్యం వెంటనే ఒక ఫ్లో లాగా మూలాధారానికి వెళ్తుందట. మూలాధారం దగ్గర ఉన్నప్పుడు ఆ నాదానికి పరా అని పేరు. ఆ చైతన్యం ఒక విషయం చెప్పాలి అని హృదయంలోకి భావనలాగా వస్తుంది. ఈ దశకి పశ్యంతి అని పేరు. ఆ భావాన్ని చెప్పడానికి అక్షరాలు రూపుదిద్దుకుంటాయి చూసారా, దానికి మధ్యమ అని పేరు. బయటకు చెప్పేటప్పుడు వైఖరి అని పేరు. మనం మౌనంగా జపం చేసి క్రమంగా వెనక్కి వెళ్తే ఆ పరానాదాన్ని వినగలం. అప్పుడు నాదానుసంధానం జరిగి మోక్షం లభిస్తుంది అని చెప్పారు గురుగారు. పరావాక్కు శిలల్లో కూడా ఉంటుంది. వృక్షాదుల్లో పరా, పశ్యంతి కూడా ఉంటాయి. పక్షుల్లో, జంతువుల్లో మధ్యమ కూడా ఉంటుందట. మానవుల్లో మాత్రమే వైఖరి ఉంటుంది. నాదము అన్న మాటలో నకారం ప్రాణశక్తిని, దకారం అగ్నిశక్తిని తెలియజేస్తాయని గురువుగారు చెప్పారు. తర్వాత గణపతికి గజవర్ధనానికి ఉన్న సంబంధం గురించి మరికొన్ని విషయాలు చెప్పారు గురువుగారు. ఒక్కొక్క స్వరము ఒక్కొక్క జంతువులో వినబడుతుంది అని మన భారతీయ సంగీత శాస్త్రం చెబుతోంది. షడ్యమం నెమలి ధ్వని నుంచి వచ్చింది. ఋషభం యొక్క ధ్వని నుంచి వచ్చింది. అలాగే ఆఖరి స్వరం నీ అనగా నిషాదం. నిషాదం ఏనుగు యొక్క ఘీంకారం నుంచి వచ్చింది. ఈ ఘీంకారమే ఓంకారం. దీని స్థానం సహస్రనామం. మూలాధారం నుంచి పైకి వెళ్లే నాదం అన్న, కుండలిని అన్న ఒకటే అని చెప్పారు గురుగారు. కుండలిని అనే తీగ పైకి పాకి సహస్రార ఫలాన్ని మనకు అందించాలి. అంటే దానికి కింద కుదురు బాగుండాలి కదా. ఆ కుండలినికి కుదురు గణపతి. గణపతి ఆవిర్భావం గురించి తర్వాత చెప్తూ, దీని గురించి అనేక కథలు ఉన్నాయని చెప్పారు గురుగారు. అనేక మార్లు గణపతి పార్వతీ పరమేశ్వరుడు తనయుడిగా వచ్చాడు. లోకం కోసం, ఆ పరమాత్మ కోసం ఒక లీలగా శివుడు, శక్తి వచ్చి ఏకమై మనకి గణపతిని ఇస్తారు. శివశక్తి ఏకత్వమే గణపతి. మనకు అందరికీ వినాయక చవితిలో గణపతి ఆవిర్భావం కథ తెలుసు కదా. అలాగే ఒకసారి ఇంకో కథలో, కైలాసంలో చిత్రలేఖనం ఎగ్జిబిషన్ జరుగుతోందట. అందులో ఒకరు ఓంకారం అద్భుతంగా చిత్రించి పంపించారు. ఈ ఓంకారం చూస్తూ అమ్మ మురిసిపోతూ ఉంటే అది గణపతి రూపం ధరించి అమ్మ ముందుకు వచ్చింది. ఇంకో ఆవిర్భావం కథలో పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో వారిరువురిని చూసి విష్ణువు ఈ జగజ్జనునికి పుత్రుడైతే ఎంత బాగుంటుందో అనుకున్నాడట. ఆ ఊహ గ్రహించిన అమ్మ ఆ ముచ్చట తీరుతుంది, నాయన నువ్వు రెండు తేజస్సులతో నాకు పుత్రుడిగా అవుతావు అని చెప్పింది. అందులో ఒక తేజస్సు గణపతిగాను రెండవది సుబ్రహ్మణ్య రూపం ధరించాయి. ఈ కథల ద్వారా ఋషులు మనకి జ్ఞానాన్ని సంకేతవాదంగా చెప్తున్నారని మనం గ్రహించాలని గురువుగారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణ అరవింద స్వస్తి.
చాలా బాగా చెప్పారండి. గణపతి కుదురు దేవుడు, కుదురుగా ఉండడం మహాకష్టం. అలాంటి కుదురునిచ్చే దేవుడే మనకు గణపతి. అమ్మ అయ్యా ఇద్దరి కృపని మనకు కలిగించే దైవం గణపతి. ఇప్పుడు గజవదనం యొక్క ప్రాముఖ్యత, గణపతి యొక్క గొప్పదనాన్ని, శివుడు పార్వతికి చెప్పిన విధానాన్ని మనం సునీత గారి ద్వారా వినబోతున్నాం.
శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు గణపతి రూపం, నామం, విశిష్టత, తత్వార్థాల గురించి చెప్పుకుందాం. మొదటిది గణపతి రూపం. గణపతి అన్ని ఆవిర్భావ కథల్లో శరీరం అమ్మ అంటే ప్రకృతి నుంచి వస్తే, శిరస్సు శివుడు అంటే పురుషుడు పెట్టినది. దీనికి అంటే అర్థం గణపతి శివశక్తి స్వరూపుడు, ప్రకృతి పురుష స్వరూపుడు. గజం జగం అంటే కిందదంతా కనిపిస్తున్నది జగం, దానికి ఆధారమైన చైతన్యాన్ని కలిగిస్తున్న ముఖం గజం. గజవదనుడు జగస్వరూపుడే గజాననుడు. గజపతిని ధ్యానం చేసేటప్పుడు ఈ రెండు భావాలు కలగాలి అని చెప్పారు. పరమాత్మ ప్రపంచం కలిసియున్న ఏకాకృతి అని, శివశక్తి స్వరూపుడు అని. అప్పుడు జగము జగన్నాథునికి ఉన్న సంబంధం, అభేదం తెలుస్తాయని చెప్పారు. గజవదనం ప్రాముఖ్యత చెప్తూ గజం పుష్టికి బలానికి సంకేతం, సమస్త బ్రహ్మాండాలకి బలమిచ్చేవాడు కాబట్టి గజవదనుడు. గణపతి ఆరాధన వల్ల అన్ని బలాలు వస్తాయి అని చెప్పారు. గజాననుడి నామమే పరబ్రహ్మతత్వాన్ని చెప్తోందని ఉద్గల పురాణ వాక్యం. గా అంటే గమించి, జా అంటే జనించేది. సర్వ జగత్తు ఎవరిలో గమించి తిరిగి ఎవరి నుంచి జనిస్తుందో అతడే పరబ్రహ్మ, అతడే ప్రణవస్వరూపుడైన గజాననుడు. గణపతి సర్వదేవాత్మకుడు. పంచాయతనంలోతో అన్వయం గురువుగారు చాలా బాగా వివరించారు. శివశక్తి రూపుడుగా గణపతి రూపమే చెప్తోంది. అలాగే మహాకాయుడై వ్యాపించాడు కాబట్టి విష్ణు రూపుడని, శుక్లాంబరధరం విష్ణు అన్న శ్లోకం మనందరికీ తెలిసిందే. ఇంకా సూర్యపరంగా చెప్తూ సూర్యుడు వివిధ గణాలను నడుపుతాడు కాబట్టి సూర్యగణపతి అని, సూర్యోదయం అయిన 40 నిమిషాల వరకు గణపతి కాలం అని, అప్పుడు ఆ సమయంలో గణపతి నామం కానీ జపం కానీ అర్ఘ్యం కానీ ఇస్తే చాలా మంచిది అని గురుగారు చెప్పారు. సూర్యమండల స్థాయ శ్రీ మహాగణపతే ఏషోగ స్వాహ అనే మంత్రంతో అందరూ అర్ఘ్యం ఇస్తే అదే సంధ్యావందనం అని చెప్పారు. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా శివశక్తి స్వరూపుడే. ఇవన్నీ చెప్పి గురువుగారు శివపరివారంలో ఉన్న గొప్ప యోగ రహస్యాలను చెప్పారు. గణపతి కుదురుదేవుడు, మూలాధారానికి చక్రానికి దేవుడు. శివశక్తి రూపమే గణపతిగా మూలాధారంలో ఉంటుందని, ఆ కుండలిని జాగృతి చెంది పాముగా 6 చక్రాలు దాటి అంటే 6 ముఖాల సుబ్రహ్మణ్యునిగా సహస్రారంలో అంటే కైలాసంలో ఉన్న శివశక్తులను కలుస్తుందని, ఇదే సమస్త యోగ రహస్యమని చెప్పారు. ఇంకా గణానాంత్వ మంత్రం గురించి చెప్తూ, ఇది యజుర్వేదంలో తైత్రేయ సంహితలో, యజుర్వేదంలోని తైత్రేయ సంహితలో, ఋగ్వేదంలో, బ్రహ్మణ సూక్తంలో, గణపతి సూక్తంలో రెండింటిలోని ఉంది అని చెప్పారు. ఈ మంత్రం యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞపతిని ఆహ్వానిస్తూ చెప్తారు. మేము యజ్ఞం చేద్దామనుకుంటున్నాం స్వామి, నువ్వు అది చక్కగా చివరి వరకు హాయిగా పూర్తవ్వాలని నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నీవు పోల్చి తెప్పదగ్గ కీర్తిమంతులకెల్లా కీర్తిమంతుడవు. గణములన్నిటికీ పతివి నీవు. బ్రహ్మణములు అంటే శాస్త్రోక్తమైన సత్కర్మలకు పతివి, కర్మఫల ప్రదాతవు. కవులకు అంటే ఆలోచనలకు కవివి, బుద్ధి పతివి. అన్ని అన్నములకు పతివి, ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజువైన నీవు ప్రసన్న భావంతో నీ పరివారం అందరితో వచ్చి మా సదనంలో హాయిగా కూర్చుంటే దాని ఫలితంగా మేము చేసే యజ్ఞాలకు విఘ్నం రాకుండా అన్ని గణాలు ప్రసన్నమై చేసే కర్మలకు సరి అయిన ఆలోచనలు వచ్చి సత్ఫలితాలు లభిస్తాయి అని. ఈ మంత్రాన్ని చాలా విస్తారంగా చెప్పారు గురువుగారు. దీన్ని యజ్ఞపరంగా, మంత్రపరంగా, బ్రహ్మాండ పరంగా, పిండాండ పరంగా అన్వయించవచ్చు అని చెప్పారు. పిండాండ పరంగా అన్వయి అంటే మన శరీరం పరంగా చూస్తే మన ఇంద్రియాలే గణాలు. వాటితో సత్కర్మలు చేస్తే అవే బ్రహ్మణాలు. ఆ పనులు ఎలా చెయ్యాలనే ఆలోచనలే కవులు. ఇంద్రియాలకు పుష్టి ఇచ్చేవే అన్నములు. ఇవన్నీ పరమాత్మ వల్లే పనిచేస్తున్నాయన్న ఎరుకతో ఇంద్రియాలతో చేసే పనులు ఆలోచనలు భగవతార్పణ బుద్ధితో చేస్తే అదే యజ్ఞం. అలా యజ్ఞం చేసే శరీరమే సదనం. ఇల్లు శరీరం సదనం అవ్వాలని ఏ ఇల్లు సదనం అంటారు అని చెప్తూ, ఏ ఇంట్లో దేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో పితృదేవతా యజ్ఞాలు జరుగుతాయో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతులు భోజనం చేస్తారో, ఏ ఇల్లు ఆధారం చేసుకుని వృక్ష జంతువులు ఉంటాయో ఆ ఇల్లే సదనం. మా ఇంట్లో గణపతి ఉండాలి, మా శరీరం అనే ఇంట్లో గణపతి ఉండాలి, నా ఒంట్లో ఉన్న గణపతి ఎరుక కలగాలి అంటూ ఈ మంత్రంతో సాధించవచ్చు అని చెప్పారు. ఈ మంత్రాన్ని లక్షలు చేసి గుత్సములు ఋషత్వాన్ని పొందారు అని చెప్పారు. అలాగే గణపతికి ఇంకొక నామం గుణేశుడు, అంటే సత్వతమో రజ గుణ నియామకుడు కాబట్టి గుణేశుడు. ఆ గుణాల వల్ల ఏర్పడే గణాలకి ఈశ్వరుడే గణేశుడు. సత్వజ్ఞానం అంటే భిన్నంగా ఉన్న వివిధ గణాలలో ఏకంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవడమే అని, భిన్నత్వంలో ఏకత్వమే గణపతి తత్వం అని చెప్పారు. అదే వేదాంత సారం. గణేష నామంలో సర్వదేవతలు ఉన్నారు, సర్వమంత్రాలు ఉన్నాయి. ఓంకార స్వరూపుడే గణపతి. శ్రీ గణేశాయ నమః అన్నది మహామంత్రం అని, అది జపిస్తే చాలా మంచిది అని చెప్పారు. స్వస్తి.
చాలా బాగా చెప్పారు శ్రీనీత గారు. గణానాథ యొక్క విశేష అర్థం చెప్పారు. గణములు బ్రహ్మణములు కవులు అన్నములు గురించి చెప్పుకున్నాము. యజ్ఞపరమైన ఆత్మపరమైన ఈశ్వరమైన మూడు అర్థములు చెప్పుకున్నాం. ఇది గణానాథ, ఇది గుత్స మహర్షి దర్శించిన మహామంత్రం, ఆయన జపించి ఫలితం పొందిన మంత్రం కూడా ఇది. ఇప్పుడు మనం వక్రతుండ గణేష ఏకదంత లంబోదర నామాలకి అర్థం తెలుసుకుందాం, మరియు వరదా చతుర్థి వ్రతం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకుందాం నాగరాజు గారి ద్వారా.
శివాయ గురువే నమః. మూలాధార స్థిత చత్వారి వాక్పదాన్ని ఈ రెండింటిని తీసుకుని ముత్తుస్వామి దీక్షితులు రాసిన వాతాపి గణపతింబజే కీర్తనని హంసత్వని రాగంలో సమకూర్చారు. ఆ రాగంలో ఉన్న యోగాన్ని వివరిస్తూ గురువుగారు, హంసత్వని అంటే హంస చేసే ధ్వని అని, వాతాపి అంటే వాతం పిబతి. వాయువుని ప్రాణాయామ విద్యల ద్వారా ఊర్ధ్వగతికి తీసుకువెళ్లి కుండలిని జాగరణ చేసినప్పటి ప్రక్రియ ఇందులో చెప్పారని వివరించారు. హంస అనేది యోగ భాషలో శ్వాస అని అర్థము. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో రెండు రెక్కలతో ప్రాణశక్తి రూపంలో అందరిలోనే ఉన్నది. హంస జపాన్ని జీవుడు నిరంతరం చేస్తూ ఉంటాడు. అందుకని ఏ మంత్ర జపమైనా హంసతో కలిపి చేస్తే జపం సార్థకమవుతుంది. హంసరూప జపాన్ని అజపా గాయత్రి అని పేరు. ఎవరు ఏ మంత్రం చేసినా శ్వాసతో కలిపి చేస్తే అధిక ఫలితం ఇస్తుంది. హంస నాదశక్తి, పరా పశ్యంతి మధ్యమా వైఖరి, ఈ నాలుగు రూపాల వాక్కుకి ఆధారం హంస. అందుకే శబ్దరూప స్వరూపిణి అయిన సరస్వతీదేవిని హంసవాహిని అనడంలో ఉన్న ప్రత్యేకత. శ్వాసరూపంలోంచే శబ్దం మనలోంచి వెలికి వస్తుంది. ధ్వని హంసని ఆధారం చేసుకుని వస్తుంది. దీనినే హంసధ్వని భూషిత హేరంబం అని చూపించారు. కలి ప్రభావం చేత ఆరు మతముల మధ్య వైవిధ్యాలను సమన్వయపరిచిన శంకర భగవత్పాదులు పరతత్వ ప్రతిపాదన చేసి, దేని ద్వారా అయినా చెప్పబడుతున్నది ఓంకార వాచ్యుడైన పరమాత్మయే అని, ఓంకార స్వరూపమే గణపతి అని, ఒకే వేద వృక్షంలో ఆరు కొమ్మలు ఆరు మతములుగా ఉన్నాయి, ఏ కొమ్మ పండు తిన్నా తినే రసం అంతా ఒక్కటే అని ఎరుక ఉండాలని వివరించారు గురువుగారు. గణపతి గణేష నామాలకు అర్థం వివరిస్తూ, బ్రహ్మ విష్ణు రుద్రాది గణాలకు ఈశుడు గణేశుడు. బ్రహ్మ విష్ణు రుద్రులు కలిసిన పరతత్వమే ఓంకారము. త్రిమూర్తులు సత్వరజస్తమో గుణాలను నియమిస్తూ ఉంటారు. గణములలో ఉంటూ ఈ మూడు గుణములను ఎవడు నియమిస్తున్నాడో వాడినే గణేశుడు గుణేశుడు అంటున్నాము. ఇక శివశక్తి స్వరూపమే గణపతి. వారి ఐక్యతత్వం గణపతిగా వచ్చింది. స్వామికి ఏకదంత అని పేరుంది. రూపపరంగా ఒకే దంతము, కానీ తత్వపరంగా ఏకము అనగా ముఖ్యము, ప్రధానమైన బలస్వరూపుడు. దంతము అనగా బలము. సర్వ జగత్తుకి ప్రధానమైన బలస్వరూపుడు కనుక ఏకదంత అని పేరు. ఇక గణపతిని శక్తి రూపంగా ఎలా చెప్పాలో గురువుగారు వివరించారు. అంధకుడనే రాక్షసుడు తాను ఏ మగవాడి చేతిలో చావకూడదనే వరం కోరుకుంటాడు. అప్పుడు అమ్మవారు వైనాయకి రూపంలో వచ్చి అంధకుడిని సంహరిస్తుంది. వైనాయకియే స్త్రీ రూపంలో ఉన్న గణపతి. ఇక గణపతి విష్ణు స్వరూపంగా తెలిపే పురాణ కథ చారిత్ర ఘట్టం చెప్పుకుందాం. పురాణ కథలోకి వెళ్తే ఒకనాడు అమ్మవారు కైలాసంలో గణపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అప్పుడు విష్ణువు తన పార్షద గణాల్లో ఒకరిని పుట్టినరోజు పండుగకు పంపుతాడు. అతడు విష్ణువుని చూస్తే కానీ భోజనం చేయనని నియమం ఉందని అమ్మవారితో చెప్పగా, అమ్మవారు అతన్ని గదిలో విశ్రాంతి తీసుకుంటున్న గణపతికి చెప్పి వెళ్ళమని కోరగా, గదిలో గణపతిని చూడగానే శంఖచక్ర గదా పద్మాలతో ప్రత్యక్షమై దర్శనమిస్తాడు స్వామి. ఇక చారిత్రక ఘట్టంలోకి వెళ్తే గణేష భట్టు అనే పండితుడు కర్ణాటకలో ఉండేవాడు. అతడు వీర గాణాపత్యుడు. తన దైవం తప్ప ఏవీ ప్రస్తావన చేసుకోరు. ఒకసారి పూరి నగరానికి వెళ్తారు. పూరి జగన్నాథస్వామికి స్నానోత్సవంలో పాల్గొనవలసిందిగా గణేష భట్టుని రాజుగారు ఆహ్వానిస్తారు. ఆ స్నానోత్సవంలో పాల్గొన్న గణేష భట్టుకి జగన్నాథస్వామి, బలభద్రస్వామి తెల్ల ఏనుగు నల్ల ఏనుగు ముఖాల్లో దర్శనమిస్తారు. తన గణపతే జగన్నాథుడని గ్రహిస్తాడు. గణేష భట్టుని తన తొండంతో చాచి ఆయనలో లీనం చేసుకుంటాడు జగన్నాథస్వామి. జగన్నాథుడికి గణపతికి భేదం లేదనే విషయం ఈ చారిత్రక ఘట్టంలో ప్రస్తావించబడింది. ఇక గణపతి నామానికి అర్థం చెప్తూ, గణము అనగా సమూహముతో కూడిన విశ్వము, అనేకమైన జగత్తులో ఏకమై ఉన్నవాడే గణపతి. ఇంకో అర్థము, మంత్రాలన్నీ గణములు, ఓంకారమే పతి. గణము అనగా సమూహముతో కూడిన విశ్వము, వేదంలో మంత్రగణములకు ఈయన పతి, సమూహమునకు పతి అయిన వాడు. మరి యొక్క అర్థము, జ్ఞానమనగా గా, ఆనందమనగా నా. జ్ఞానానంద స్వరూపుడైన ఈశ్వరుడే గణేశుడు. గణేష అనే మాట అంటే జ్ఞానము ఆనందము రెండూ లభిస్తాయి. మరి యొక్క అర్థము, గణ అనగా జీవుడు, అదే సమూహవాచకము. పతి అనేది పరమాత్మ. ఈ రెండిటికీ భేదం అనేది అజ్ఞానము చేత కల్పించబడింది, కానీ తత్వం ఒక్కటే. మహావాక్యాల్లోకి వెళ్తే తత్వమసిలో త్వం పదార్థం గణశబ్దంతో చెప్పబడుతుంది, తత్పదార్థం పతి శబ్దంతో చెప్పబడుతుంది. అలాగే అహం బ్రహ్మాస్మిలో అహం వాక్యం గణశబ్దంతోనూ, బ్రహ్మవాక్యం పతి శబ్దంతో చెప్పబడుతుంది. ఆ రెండిటికీ అభేదమే గణపతి. గణేష నామానికి ముద్గల పురాణంలో చెబుతున్న నిర్వచనం, సృష్టిలో రెండే వస్తువులుంటాయి, ఒకటి మనస్సుకి మాటకి అందేది దాన్ని అదే గా జగత్తు, రెండవది మనస్సుకి మాటకి అందనిది అదే నా పరమాత్మ. ఈ రెండు రూపముగా ఉన్నవాడే గణపతి. ఈ రెండు ఏకమయ్యే ఉన్నాయి కదా. ప్రపంచాన్ని, పరమాత్మని కలిసి చూడడం నేర్చుకోవాలి. కలిసి చూడటమే విశ్వరూప సందర్శన యోగం. గణ అనే శబ్దానికి గణ్యంతే సంఖ్యాయితే ఇది గణాహ అంటే లెక్కకు అందేది అంతా గణమే. కాలం లెక్క పెడుతుంది, సృష్టి అంతా లెక్కకు అందేదే. లెక్కకు అందేవాడు జీవుడు, అందనివాడు పతి, అందుకే గణపతి. సృష్టి అంతా ప్రకృతికి అధీనమే. ప్రకృతికి అధీనమైన జీవులందరూ గణ్యంతే, లెక్క పెట్టబడేవారే. సర్వజీవులకు ఈశుడు గణేశుడు. అనాది బ్రహ్మణాం మహదాది తత్వానాం, ఇంత ప్రపంచము ప్రకృతి వల్లే తయారైంది. ప్రకృతి అంటే 24 తత్వములు, వీటిల్లో కూడుకున్నదంతా గణమే. దీనికి నియామకుడు, కాలానికి నియామకుడు, ప్రకృతికి అతీతుడు, కాలానికి అతీతుడు గణేశుడు. నామానికి ఇన్ని అర్థాలు చెప్పుకోవడం ఎందుకంటే ఇన్ని అర్థాలు మననం చేసుకుంటే పరమార్థం లభిస్తుంది. ఇది దీని యొక్క పరమ ఉద్దేశం. సంత జ్ఞానేశ్వర్ మహారాష్ట్రకు చెందిన ఒక మహాపండితుడు గణపతిని ఓంకార స్వరూపంగా దర్శించారు. అతనికి అకారం పాదాలుగా, ఉకారం ఉదరముగా, మకారం వదనముగా, ఆ ఊమా కలిపి ఓంకార స్వరూపంగా దర్శనమిచ్చాడు స్వామి. ఉత్తరతాపని ఉపనిషత్తులో సత్ అయిన కార్యజగత్తు ఆయనే, తత్ అయిన అనిర్వచన పరబ్రహ్మం ఆయనే. గణపతికి విశాలమైన ఉదరము, సమస్త బ్రహ్మాండాలు దాచుకున్న ఉదరము. ఉదరము అంటే లోపలి భాగం. ఆయన ఓంకార స్వరూపుడైతే అక్షరాలన్నీ అందులోనే పుట్టాయట. ఓంకారం కడుపులోనే అక్షరాలన్నీ ఉంటాయి. ఓంకారం నుండే గాయత్రి వచ్చింది, గాయత్రి నుండే సమస్త వేదములు వచ్చాయి. ముద్గల పురాణ వాక్యములు, ప్రణవస్వరూపుడు సర్వదేవాత్మకుడు గణేశుడు. సర్వం గురుచరణారవిందార్పణమస్తు.
నాగరాజ్ గారు చాలా బాగా చెప్పారండి. గా అంటే జ్ఞానం అని, నా అంటే నిర్వాణం అని, షా అంటే ఆనందం అని, అలాంటి గణేశుణ్ణి, ఓంకార రూపుణ్ణి మరొక మారు వివరించారు. ఇప్పుడు మనం గణపతి అథర్వణ శీర్షం గురించి తెలుసుకుందాం. మరియు చతుర్థి ఎందుకు గణపతికి ఇష్టం, ఆ రోజు ఎందుకు పూజ చేస్తాము, మరియు గణపతికి ఆంజనేయ స్వామికి ఉన్న సంబంధం ఏమిటి, గణపతికి దూర్వార పూజ యొక్క ప్రాముఖ్యత, ఎర్రరంగు పూలతో ఎందుకు పూజ చేస్తాము, ఇవన్నీ మనకి ఇప్పుడు పుష్య గారు చెప్పబోతున్నారు.
వీతరాదినం వినత యోగినం విశ్వకారణం విఘ్నవారణం గప గపని పగరి జ సరి గరి సని గరి సని పాని సరి సరి గప గపని పని సరి గరి రి సని రి సని పస స పప గరి సని పపాని సరి వాతాపి గణపతి భజే.
ఓం గణేశాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్న. గురువు గారు మన మీద ఎంతో దయతో గణపతి అథర్వ శీర్షము మనకి అందించారు. ఇది ఎంత మహిమగల ఉపనిషత్ అంటే అసాధ్యం అయిన దాన్ని కూడా సాధ్యము చేయగలదు. ఒక సంపూర్ణమైన ప్రార్థన ఎలా ఉండాలో ఈ ఉపనిషత్తులో ఉంది. నన్ను జ్ఞానము చెప్పేవాడిని, జ్ఞానము వినేవాడిని, దానము చేసేవాడిని అంటే ఉపకారం చేసేవాడిని, ధ్యానము చేసేవాడిని, అధ్యయనం చేసేవాడిని, శిష్యుణ్ణి రక్షించు. వెనకాల, ముందర, ఉత్తరంలో, దక్షిణములో, పైన, కిందన అంతటా కాపాడు. త్వం గుణత్రయాతీత, దేహత్రయాతీత, కాలత్రయాతీత, అవస్థాత్రయతీత. అవస్థలు మూడు: జాగృతి, స్వప్న, సుషుప్తి. కాలములు మూడు: భూత, భవిష్యత్, వర్తమాన. దేహములు మూడు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. గుణములు మూడు: సత్వ, రజో, తమో. అలాగే ఓంకారములో వినపడేవి కూడా మూడు: అకార, ఉకార, మకారములు. అయితే వినపడిని నాలుగోదే తురీయము. ఇలా మూడింటిలోనూ ఉంటున్న నాలుగో వాడివే నువ్వు. అందుకే గణపతి చతుర్థి తిథి సంభవ అయ్యారు. చవితి రోజున చతుర్థి తిథి దేవతను, చంద్రుణ్ణి, గణపతిని పూజించాలి. చంద్రుడు మనసుకి సంకేతము. మనసుని పరబ్రహ్మ వైపు తిప్పితే ఎటువంటి నీలాప నిందలు కలగవు. అదే భగవంతుని వైపు తిప్పని మనసు దాని సొంతంగా ప్రవర్తిస్తే అపనిందల పాలవుతుంది. అందుకనే వినాయక చవితిలో గణపతిని పూజించి చంద్రుణ్ణి చూడమని చెప్పడంలో ఉన్న తాత్విక అర్థము. ఉపనిషత్తులో చెప్పిన గణపతి మాలా మంత్రమును రూపముతో కలిసి ధ్యానము చేస్తే యోగులలో శ్రేష్ఠులు అవుతారు. ఆ రూపం ఏమిటి అంటే ఏకదంతాయ, చతుర్భుజాయ, మూషిక వాహనాయ, రక్తవర్ణాయ. గణపతికి రక్తవర్ణము ఎలా వచ్చిందో వివరిస్తూ వల్లభ ఉపనిషత్తులో మరీచి మహర్షి తన పుత్రుడు కశ్యప ఋషితో ఇలా చెప్పారు. సృష్టి చేయాలి అని భగవంతుడికి స్పందన కలిగినప్పుడు ఆ చైతన్యము ఎరుపు రంగులో ఉంటుంది. ప్రారంభ వర్ణమే హేరంభ వర్ణము. గణపతి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, వరాహస్వామి వీరు మృగ వదనము, నర శరీరము, క్షిప్రదేవతలు. అతి సులభముగా ప్రసన్నమయ్యే దేవతా స్వరూపాలు. ఆద్యాంత ప్రభువు అని ఉపనిషత్తులో ఉంది. ఆది నుంచి ఉన్న గణపతే అంతములో ఆంజనేయునిగా వచ్చారని పరిశీలిస్తే గణపతికి, ఆంజనేయ స్వామికి ఇద్దరూ బలానికి గుర్తు. ఇద్దరికీ సింధూరపు పూత, సింధూరపు పూజ ఉంది. మంగళవారం నాడు కుజదోష నివారణకు, శనివారం నాడు శనిదోష నివారణకు వీరిద్దరికీ పూజ ఉంది. గణపతి మంగళవారానికి అధిదేవత. మంగళవారం నాడు చవితి వస్తే చాలా విశేషము, అంగారక చతుర్థి అంటారు. శుక్రవారం గణపతికి ఇష్టమైన రోజు. ఆనాడు గణపతిని ఆరాధిస్తే ఐశ్వర్యము కలుగుతుంది. గణపతికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తారు.
సారీ అండి, ఒకసారి చాలా బాగా చెప్తున్నారు, కొంచెం గట్టిగా చెప్పరా లేదంటే మైక్ దగ్గర పెట్టుకున్నా ఫోను అందరికి క్లియర్ గా వినిపిస్తుంది.
ఓకే అండి,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
గణపతికి ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే శ్రేష్టము. తులసితో గణపతిని పూజించరాదు, ధూర్వముతో అమ్మవారిని పూజించరాదు, మారేడుతో సూర్యుణ్ణి పూజించరాదు, అక్షింతలతో విష్ణువుని పూజించరాదు. మామూలుగా గణపతి పూజ మధ్యాహ్నము అర్ధరాత్రి చేయకూడదు. అయితే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చవితి ఉంటే అది గణపతి ఉపాసనకు శ్రేష్టము. ఆ సమయాన్ని భృగు చతుర్థి అంటారు. అలాగే భాద్రపద శుద్ధ చవితి నాడు మధ్యాహ్న సమయంలో పూజ చేయాలి. బహుళ చతుర్థి సంకష్టహర చతుర్థి, అన్ని కష్టాలను తొలగించేది. శుద్ధ చతుర్థి వరదా చతుర్థి, కోరిన కోరికలను తీర్చేది. మానవుడు రోజుకి 21,600 ఊపిరులు తీసుకుంటాడు, అంటే గంటకి 900. సూర్యోదయం నుంచి 40 నిమిషాల వరకు ఉషత్కాలము. ఈ కాలానికి అధిదేవత గణపతి. ఈ సమయములో గణపతికి సంబంధించిన పూజ గాని, జపము గాని, ధ్యానము గాని చేస్తే శ్రేష్టము. కోపాలు, ఉద్వేగాలు వస్తే ఊపిరి త్వరగా ఖర్చు అవుతుంది. అందుకని యోగ పద్ధతులు ఏర్పరిచి ఊపిరిని నియంత్రించడం నేర్పారు. హంస అంటే ఊపిరి. ఆందోళనలను అణచగలిగే హంస విద్యనే గణపతి విద్య. గంభీజనతో ఉన్న గణపతి మంత్రాన్ని ఆవిష్కరించే ఉపనిషత్తే గణపతి అథర్వ శీర్షము. ముత్తుస్వామి దీక్షితుల వారు ఇచ్చిన వాతాపి గణపతిని బట్టి కీర్తనలోని చిట్టస్వరము కూడా గా అన్న స్వరూపము, స్వరము మీదే ప్రారంభం అవుతుంది. ఎక్కువగా గా అనే స్వరాలే అందులో వినిపిస్తాయి. హంసధ్వని భూషిత హేరంబం గాప గపని పగరి గ సరి గరి సని గరి సని పాని సరి సరి గప గపని పని సరి గరి రి సని రి సని పస స పప గరి సని పపాని సరి వాతాపి గణపతి భజే. జై శ్రీరామ్.
అకారం ఉకారం అకార తురియముల్లో ఉన్న ఓంకార రూపుడు గణపతి. ఈ నాలుగు ఈయనే, ఈ నాలుగు ఉన్న ఓంకార స్వరూపుడు. అందుకే ఆయన్ని మనం చతుర్థి రోజు పూజిస్తాం. ఇచ్చా జ్ఞాన క్రియ మూడు శక్తులు స్వరూపుడు ఈయన. నాలుగు చేతులతో ఈయన ధర్మ అర్ధ కామమోక్షాలు ఇవ్వడానికి అన్నట్టుగా ఆ చేతుల్లో పాశం అంకుశం దంతం వరదం పట్టుకుని ఉంటాడు. జంతు ముఖం నర శరీరం ఉన్న దేవతలను ఆరాధిస్తే వెంటనే అనుగ్రహిస్తారు అని చెప్పారు గురువుగారు. అలాంటి జంతు ముఖం నర శరీరం ఉన్న గణేశుణ్ణి మరొకసారి నమస్కరించుకుందాం. ఇప్పుడు దూర్వార యుగ్మం యొక్క మహత్యం మరియు త్రిపురాసుర సంహార గాథను గురించి, గణపతి యొక్క స్వానంద లోకం గురించి రమా జయంతి గారు చెప్పబోతున్నారు.
శ్రీ మహాగణపతియే నమః, శ్రీ గురవే నమః. మనపైన అపార వాత్సల్యంతో గురువుగారు గణపతి అనుగ్రహ ప్రాప్తికై మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో విశదీకరించారు. రెండు మార్గాలు సృష్టిస్తున్నారు. ఒకటి గణపతి గురించిన సంపూర్ణ జ్ఞానం, రెండు చిత్తశుద్ధి. గణపతి సాకార తాత్విక అర్థాలని గురువుగారు చెప్తూనే వస్తున్నారు. ఈ సంచికలో మూడు గణపతి తత్వాల్ని అద్భుతంగా ఆవిష్కరించారు గురువుగారు. మొదటిది గణపతి అన్న నామానికి మరొక తాత్విక అర్థం. లెక్క పెట్టగలిగే వారందరికీ పతి గణపతి. గణ్యంతే బుద్ధ్యంతే ఇది గణహ అని గణపతి గొప్పవారందరిలోనూ చాలా గొప్పవాడు. ఈ భావమే ఉపమశ్రమస్తవం అంటే. రెండవ తత్వం వరదామూర్తి. వరద అన్న నామం స్వామికి సిద్ధనామం. బ్రహ్మకి మొదటిసారిగా కనబడ్డప్పుడు స్వామి వరదోస్మహం అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. ముత్తుస్వామి దీక్షితులు కూడా వారణాశ్రం వరదాప్రియం అని స్వామిని కొనియాడారు. ఇకపోతే సుప్రసిద్ధమైన గణేష మంత్రంలో స్వామిని సంపూర్ణ యజ్ఞపురుషుడిగా పేర్కొన్నారు. యజ్ఞంలో వాడబడే మంత్రగణాలు, ఆ మంత్రగణాల వల్ల ప్రతిపాద్యమైన దేవగణాలు, యజ్ఞంలో ఆహుతులు చేసే ద్రవ్యగణాలు అన్నిటికీ అధిపతి మన గణపతి. కర్మకాండలో యజ్ఞపురుషునిగా, ఉపనిషత్కాండలో జ్ఞానమూర్తిగా చెప్పబడుతున్న పరబ్రహ్మ స్వరూపమే గణపతి. ఇలా గణేష జ్ఞానాన్ని నిరంతరం మననం చేసుకుంటూ సర్వం గణేశమయం అన్న ఎరుక కలిగి ఉండటమే మన మంత్రసిద్ధికి సంకేతం. రెండవ మార్గం చిత్తశుద్ధి. చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం కోసం చతుర్థి వ్రతం లాంటి వ్రతాలు, జపం, నిత్యానుష్ఠానం గురువుగారు వివరించారు. ముఖ్యంగా దూర్వార్చన వల్ల చిత్తశుద్ధిని సులభంగా గ్రహించవచ్చని గురువుగారు చెప్తున్నారు. ఏకవింశతి అంటే 21 దూర్వాలతో అర్చన చేస్తే పర్వదినాల్లో 21 నరకాల నుండి బయటపడగలమని గురువుగారు సూచిస్తున్నారు. దూర్వం అతి సులభంగా వర్షం పడగానే అతి శీఘ్రంగా పెరుగుతుంది. కాండాత్ కాండాత్ పరోహంతే పరుష పరుష హరి పరి అని కడుపుల దగ్గర వేలు ఉంచుకుంటూ ప్రాకి స్వామి క్షుప్రప్రసాదుడు అని తెలియజేస్తుంది. దూర్వా మహత్యం గురించి గురువుగారు మూడు చిన్న కథల ద్వారా వివరించారు. రామాయణ కాలంలో సీతాదేవి రావణుని దుర్భాషల దోషం వల్ల కలిగిన మనస్సు నొవ్వు పోగొట్టుకోవడానికి తృణం పట్టుకుందని వైదిక అర్థాన్ని వివరించారు. రెండవ కథ అవంతీనగరంలో జరిగింది. సులభుడు అనే రాజు యజ్ఞకాలంలో వచ్చిన ఒక పేద విప్రుడిని అవమానించటం, ఆ విప్రుడు కోపంతో రాజుని ఎద్దుగా పుడతామని శపించటం, అది విని రాజుగారి భార్య విప్రుణ్ణి గాడిదగా పుట్టమని శపించటం, తిరిగి విప్రుడు రాజుగారి భార్యని కూటికి అలమటించే చండాల స్త్రీగా పుడతామని శపించటం జరుగుతుంది. ఆ తర్వాత జన్మలో ఒక భాద్రపుద శుద్ధ చవితి నాడు గణపతి మందిరంలో అనాలోచితంగా అయినా గణపతిపై దూర్వాలు వేయటం వల్ల ఆ ముగ్గురు కూడా దివ్యగతి పొందుతారు. ఇక ఆఖరి కథలో మన స్వామి అద్భుత లీలలు చూపిస్తారు. శాండిల్య మహర్షి తన ధనపతి అయిన ఆశ్రయకి ఈ దూర్వా మహిమను గురించి వివరిస్తున్నారు. యమునికి ఒకనొకప్పుడు తిలోత్తమపై మనసు చెలించి ఆ క్షుద్రభావం అనిలాసురుడు అనే రాక్షసుడిగా అవతరించింది. ఆ దుర్మార్గుణ్ణి అడ్డుకోవడానికి బాల గణపతిగా వచ్చిన స్వామి తన తొండంతో ఆ అసురుణ్ణి లాగిస్తాడు. వెంటనే వేడితో రగిలిపోతున్నాను అంటూ లీల చేస్తాడు. అప్పుడు శివుడు తన దగ్గరున్న చంద్రవంకని స్వామి తలపై ఉంచుతారు. దేవతలంతా బాలచంద్రాయ నమః అని స్వామిని సూచిస్తారు. గంగాజలంతో ప్రేమతో అభిషేకిస్తారు. గంగాసుతాయ నమః. తన దగ్గరున్న సర్పాలని స్వామి బుజ్జిబుజ్జకి గట్టిగా కట్టేస్తారు. నాగ యజ్ఞోపవీతాయ నమః. బ్రహ్మ తన దగ్గరున్న కమండల దళను స్వామిపై చల్లుతారు. ఇకపోతే విష్ణువు తన దగ్గరున్న పద్మాలను స్వామికిస్తారు. కానీ స్వామి వేదన దేనికి కూడా తగ్గదు. అప్పుడు స్వామియే సూచిస్తారు అరణ్యంలో ఉన్న 80,000 మంది ఋషుల దగ్గర ఉపాయం ఆలోచించమని. అప్పుడు ఆ 80,000 మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరూ స్వామిని ఏకవింశతి దూర్వాలతో అర్చిస్తే స్వామి వేదన వెంటనే చల్లారిపోతుంది. దూర్వానికి గురువుగారు రెండు లక్షణాలు వివరిస్తున్నారు. తృణాదపి సునీచేన తరోదపి సహిష్ణుయ అన్నట్లు ఎటువంటి వరదలో అయినా ఒదిగి ఉండటం అంటే వినయం, తర్వాత ఎటువంటి పెనుగాలికైనా దృఢంగా నిలబడి ఉండటం అంటే సహనశీలత, ఈ రెండు లక్షణాలు ఉన్నవాళ్ళని స్వామి తొందరగా కరుణిస్తాడని గురుగారు చెప్తున్నారు. అన్నిటికన్నా పెద్ద విఘ్నం మనలో ఉన్న అహంకారమే. ఆ విఘ్నం తొలగాలంటే యజ్ఞపురుషుడైన గణపతికి మన ఇల్లు ఒళ్ళు కూడా ఒక యజ్ఞభూమిగా మలుచుకుని ఆ సీద సాధనం అని ఆహ్వానించి క్షిప్రప్రసాదుడైన స్వామికి వినయం సహనశీలత అనే దూర్వాయుగ్మాన్ని సమర్పించుకుందామా భక్తితో. దూర్వాయుగ్మం సమర్పయామి. సాక్షాత్ వల్లభాగం స్వరూపమైన మన గురువు గారి పాదం పద్మాలకి ఇది ఒక చిన్న గరికపోచ. స్వస్తి.
చాలా బాగా చెప్పారండి. ఇందులో ఆయన మంట చల్లార్చడానికి చెప్పిన మంత్రాలు ఒకసారి అనుకుందాం. పాలచంద్రాయ నమః, గంగాసుతాయ నమః, నాగ యజ్ఞోపవీతాయ నమః, పద్మహస్తాయ నమః. ఇప్పుడు మనకి ఉమా తపస్సు గారు శాండిల్యుడు ఆశ్రయకి చెప్పిన గణపతి మహత్యం కథని మరియు దూర్వార యొక్క మహిమని హేరంబ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.
శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః. గరిక మహాత్మ్యాన్ని తెలుసుకోదలిచిన భార్య ఆశ్రయకి శాండిల్య ఋషి ఇలా చెబుతున్నారు. ఒకసారి మిథిలామహీపతి అయిన జనకుడు పరోక్ష జ్ఞాని అయి భ్రాంతి నుంది విషయం నారదుడు గణపతికి తెలిపాడు. గణపతి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో శరీరంపై పుండ్లతో జీర్ణ వస్త్రంతో జనకుని వద్దకు వెళ్లి తనకు తీవ్ర ఆకలిగా ఉందని పలికెను. అది అకాలం అయినా జనకుడు ఆ బ్రాహ్మణుని భోజనాన్ని సిద్ధం చేయవలసిందిగా ఆనతించాడు. ఆ వృద్ధునికి వండిన ఆహారం అంతా పూర్తి చేసి ఇంకా ఆకలిగా ఉన్నవాడు అయ్యాడు. ఆహారశాలలో అన్ని పదార్థాలతో వంటలు చేసినా వారి ముందు ఉంచినా అవన్నీ కూడా ఖాళీ అయ్యాయి. ఇక జనకుడు ఆశ్చర్యాన్ని తన ప్రజలకు చాటింపు వేసి వారి వద్ద నుండి ఆహార పదార్థాలను గైకొని భోజనం తయారు చేసి పెట్టినా అవి కూడా ఖాళీ అయ్యాయి. ఇంకా వృద్ధుడు అర్ధాకలితోనే ఉన్నాను అని పలికెను. జనకుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని గ్రహించి క్షమించమని పలికి తన అహంకారానికి సిగ్గు చెందాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే రాజ్యంలో గణపతి భక్తులైన ఒక ప్రేద బ్రాహ్మణ దంపతులైన త్రిశురస్కరుడు విరోచన ఇంటికి వెళ్లి జరిగిన విషయం తెలిపాడు. వారు రాజే తీర్చలేని ఆకలి తాము ఎలా తీర్చగలమని అడుగగా వారిని గణపతి ముందు ఉంచిన జలం గరిక సమర్పించమనెను. వారు అట్లే చేసిరి. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల రూపంలో తమ ఇష్టదైవమే వచ్చారని తలిచారు. ఇదే సనాతన హిందూ భారతీయ దృష్టి. ఆ గరిక స్వీకరించిన వృద్ధ బ్రాహ్మణుడు తన ఆకలి తీరిందని తెలిపాడు. ఆహా, ఎంత ఆశ్చర్యం! అందరూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఇంకా గరిక మహాత్యాన్ని తెలుసుకోదలిచిన ఆశ్రయను శాండిల్యుడు తన తపశ్శక్తితో పూజించిన నాలుగు గరికలు ఇచ్చి దానికి సమానమైన సంపదను ఇంద్రుని వద్ద నుండి తీసుకురమ్మని పంపాను. ఆమెను ఆదరించిన వాడైన ఇంద్రుడు కుబేరునికి దానికి సరిపోయే సంపదను ఇవ్వమని తెలుపగా ఆ గరికను సరితూస్తూ తన సంపద మొత్తం పెట్టినా సరిపోలేదు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు తన ఐరావతంతో సహా తన సంపదను ఆ త్రాసులో ఉంచగా అవి ఆ నాలుగు గరికలకు సరితూగలేదు. ఇక దిక్పాలకులు తమ తమ సంపదలు ఉంచిన ఆ గరికతో సరితూగలేదు. వారందరూ శాండిల్యుని ఆశ్రమానికి వచ్చి నమస్కరించి గరిక మహాత్యాన్ని కొనియాడారు. ఇలా గణపతిని వివిధ దేవతలు వివిధ సమయాల్లో ఆరాధించారు. శివుడు త్రిపురాత్రి సంహారమునందు, నారాయణుడు బలివద్దకు వెళ్లే ముందు, అమ్మవారు మహిషాసుర వధ ముందు, బ్రహ్మ సృష్టి ప్రారంభానికి ముందు, శేషుడు భూమిని ధరించే ముందు, సిద్ధులు తమ సిద్ధి కోసం, మన్మధుడు విశ్వాన్ని మోహింపజేయుటకు గణపతి ఆరాధన చేశారు. తరువాత గురువు గారు అత్యంత పవిత్రమైన త్రిపురాసుర సంహార గాథలో చెప్తున్నారు. శివుడు త్రిపురాసుర సంహార గాథ యందు గణపతిని ఆరాధన ఎలా జరిపారో తెలుసుకున్నాం. ఇది హేరంబోపనిషత్తులో శివుడు పార్వతికి తెలిపెను. ఒకప్పుడు తారకాసురుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురు ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమనగా వారు అజర అమరత్వాలను అడిగారు. అవి తమకే లేవు అని చెప్పాను బ్రహ్మ. వేరే కోరిక కోరుకోమనగా వారు మూడు పట్టణాలు స్వర్ణమయ్య, రజితమయ్య, అయోమయ్య అంటే ఇనుముతో కూడిన స్వేచ్ఛా విహార పట్టణాలు కోరుకున్నారు. వారి మృత్యువు కేవలం గురుపుష్య యోగంలో మబ్బులు పట్టినప్పుడు వారి మూడు పట్టణాలు సరళరేఖపై ఉన్నప్పుడు మాత్రమే కేవలం పరమశివుడు విచిత్ర రథ వాహనుడై ఒకే ఒక్క బాణంతో కొడితేనే వారు సంహరింపబడేలా వరం పొందారు. చాలా కాలం అయిన తరువాత దేవతలు ఆ త్రిపురాసుర వారు కోరవలేక బ్రహ్మ విష్ణు సహితులై పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని విశ్వరథంపై మేరుపర్వతం విల్లుగా వాసుకి నారిగా విష్ణువు బాణమై బ్రహ్మ రథసారథి అయి గురుపుష్య యోగం సమీపంలో త్రిపురాసులపై యుద్ధానికి బయలుదేరారు. కానీ వారి పట్టణాలు ఒకే రేఖపైకి రావటం లేదు. శివుడు యుద్ధ విరామంలో ఆలోచించగా నారదుడు చెప్పగా గణపతిని ధ్యానించెను. శివుడు నుండి మరో శివుడా అన్నట్లు ఒక తేజస్సు రూపుదాల్చి పంచవదనాలతో పంచవక్రాలతో దశహస్తాలతో గణపతి ఆవిర్భవించెను. ఆయన శివునికి తన సహస్రనామాలను ఉపదేశించి అర్చించమనెను. అట్లే చేసిన శివుడు యుద్ధానికి సన్నద్ధమవగా గణపతి తన బలంతో ఆ మూడు పురాలను పట్టి ఉంచగా శివుడు విష్ణు బాణాన్ని వదిలెను. అలా ఆ మూడు పురాలు దగ్ధమయ్యాయి. ఈ త్రిపురాసుర సంహార లీలను కుండలిని యోగపరంగా బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల భేదనం జరిగి మూలాధార చైతన్యం సహస్రారం చేరుటయే. తత్వపరంగా స్థూల సూక్ష్మకారణ ఉపాధులను దాటి జీవ బ్రహ్మైక్య స్థితిని చేరటమే. మరి జ్ఞానపరంగా త్రిపుటీ ఏకత్వమే ఈ త్రిపురాసుర వద జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఒక్కటిగా ఈ చైతన్యంగా మిగులుటయే. ఇలా గణపతిని ఆరాధించిన వారికి క్షేమం లాభం. మరియు వారు ఆయన పుత్రులే కదా. ఆయన మోదప్రదాత, ఆయనే లక్ష్మీ గణపతి, ఆయనే వల్లభ గణపతి, మహాగణపతి. లక్షణ శక్తియే లక్ష్మి. ఆ లక్ష్మి సిద్ధి బుద్ధిగా తుష్టి పుష్టిగా వల్లభగా విద్యాగణపతిగా ఆ గణపతిని ఆశ్రయించి ఉంది. ఇలా అనేక రూపాలున్న స్వామి తన లోకం అయిన స్వానంద లోకంలో బాలగణపతిగా దర్శనమిస్తారు. ఇది 32 గణపతుల్లో ప్రథమ రూపం. ఆయన మాయా శరీరుడు, మధుర స్వభావి, అఖండ ఆనంద స్వరూపుడు, హాస్యరసాదీసుడు. ఆయన సర్వదేవతాత్మకుడు, హేరంబుడు, అంటే శివుని ముందు లీలగా ఆడే రూపంగా కనిపించేవాడు. ముద్గల పురాణంలో దీనికి ఇలా అర్థం చెప్పారు. దీనార్ధవాచక హేశ్చః రంభః పాలక వాచకః, అంటే దీనులను పరిపాలించేవాడు అని. ఎవరైతే తమ అహంకారాన్ని అర్పించి ఆయనను ఆర్తితో ఆశ్రయిస్తారో వారిని పాలించే దయాస్వరూపం. అలాంటి ఆ హేరంబ గణపతికి మనల్ని అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ జగదంబ చరణారవిందార్పణమస్తు.
కుమార్ తపస్వి గారు చాలా బాగా చెప్పారండి. ఇది గురువుగారు జూన్లో ఆవిష్కరించిన శ్రీ షణ్ముఖ మురళి భాగవత మకరందంలో కూడా పదమంజీరం తెలుగు నిఘంటువులో ఈవిడిది చాలా పెద్ద పాత్ర ఉంది. మీ అందరికీ తెలుసు చాలా మంది శిష్యుల ద్వారా ఈ పుస్తకాలు తయారు చేయబడ్డాయి. ఇవి గురువుగారే దాన్ని రిలీజ్ చేశారు జూన్లో. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా చాలా బాగా చెప్పారండి. టైంకి ఫినిష్ చేయగలిగాము. సో ఒక్కసారి ముగించే ముందు జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అంటే తెలిసి చెయ్యండి, తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి, అంటే మరింత బలం అవుతుంది. తెలిసి చేస్తే ఫలితం మరింత శీఘ్రంగా దృఢంగా అవుతుంది. కనుక గణపతత్వాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి తెలిసి ఆరాధిద్దాం, శీఘ్రంగా ఫలితాలను అనుభవిద్దాం. మనం ప్రయాణం చేసే ఈ మహాయజ్ఞం, గురువుగారి ప్రవచనాలు వినడం, ఈ మురళి, ఇవన్నీ ఈ గణపతి కృపతో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇలాగే ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు విద్యాతాడంగ్ గారు అనౌన్స్మెంట్ ఏదో ఉంది, మాట్లాడతారు.
శాంతి, ధన్యవాదాలు. అందరు స్పీకర్స్ అత్యద్భుతంగా మాట్లాడారండి. గణపతి ఏ విఘ్నాలు లేకుండా అని కంక్లూడింగ్ స్టేట్మెంట్ తో ఇప్పుడు ఏమైందంటే ఈ అటెండెన్స్ షీట్ పంపించడంతో అండి, అందరూ ఇండియా నుంచి టైమింగ్ వాళ్ళకి మురళికి అటెండ్ అవ్వాలని వాళ్ళకి ఎంతో ఉన్నా కుదరట్లేదు, శుక్రవారానికి మార్చగలరా అని అడుగుతున్నారు. జెన్యున్ గా అది కన్సిడర్, 4 ఏళ్ల నుంచి గురువారమే చేస్తూ వచ్చాము. సో అమెరికాలో ఉంటున్న వాళ్ళకి శుక్రవారంలో మారితే కనుక ఏదైనా ఇబ్బంది ఉందా? ప్రైవేట్ గా రీచ్ అవ్వండి దయచేసి. అండ్ ఇండియాలో ఉన్న మన భారతదేశంలో ఉన్న అందరి స్టూడెంట్స్, మనందరి క్లాస్మేట్స్ శుక్రవారానికి మారితే మీరు అందరూ తప్పకుండా, అంటే మీకు శనివారం పొద్దున అందరూ మీరు అందరూ అటెండ్ అవ్వగలరు అని కనుక మాకు ఆ ఒక బలం ఇచ్చి ఒక దృఢంగా మీరందరూ చెప్తే తప్పకుండా ప్రయత్నం చేస్తాం అండి. నెలకి ఒకేసారి కాబట్టి ఇది మరి ఎందుకు ఈ సంకల్పం? ఈ గణపతి వైభవం అవుతున్నప్పుడు మళ్ళీ విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా అది కూడా టైం మార్చేందుకు అందరూ సహకరిస్తారని, వారు కూడా ఇంకా భారతదేశం నుంచి ఇంకా ఎంతమంది చేరగలుగుతారు ఈ టైం చేయించమోలా అనే ఆశతో అందరికీ శుభాకాంక్షలు. స్వస్తి, శుభరాత్రి.